సాయిరామ్, సాయి భక్తులకు స్వాగతం. సాయి సచ్చరిత్ర సప్తాహంలోని 4వ రోజు ఆదివారం పారాయణ ప్రారంభం. పతంజలి యోగ సూత్రాలతో సహా యోగ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలన్నీ చదివిన ఒక యోగి నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి సిరిడి వచ్చాడు. శ్రీ సాయిబాబా అనుగ్రహాన్ని సంపాదించి సమాధి స్థితిలో చాలాసేపు ఉండడం ఎట్లాగో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని అతని అభిలాష. కానీ మసీదుకు వెళ్ళి బాబాను చూసి ఆశ్చర్యపోయాడు.
ఏమిది రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములనెట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? అసంభవం. తిరిగి వెళ్ళిపోవుట మేలు.
నానా,
బాబా,
ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలే.
బాబా, నా మనసులోని మాటను గ్రహించావు, నాలోని అహాన్ని అణిచిపారేశావు. బాబా, నిన్ను సర్వస్వ శరణాగతి వేడుకుంటున్నాను. నీ పాదాల సాక్షిగా మనవి చేసుకుంటున్నాను, నన్ను కనికరించు. నా కష్టములు తెలుపుటకు నాకు అవకాశం ఇవ్వవలసిందిగా వేడుకుంటున్నాను. బాబా, నా అజ్ఞానాన్ని మన్నించండి. బాబా, నన్ను అనుగ్రహించండి, నన్ను అనుగ్రహించండి.
ఒకరోజున శ్యామ చిటికిన వేలుని పాము కరిచింది. విషం శరీరంలోకి ప్రాకడం మొదలైంది. చాలా బాధపడుతున్నాడు శ్యామ. విఠోబా దేవాలయం దగ్గర పాముకాట్లకు మంచి మందు మంత్రాలు వేసి బాగుచేసేవారున్నారని తెలిసి అక్కడికి తీసుకువెళ్లాలని అనుకున్నారు శ్యామ స్నేహితులు. ఈలోగా తన విఠోబాదేవుడు బాబాయే అని బాబా వద్దకు పరిగెత్తాడు శ్యామ. మరెందుకో ఏమిటో కారణం తెలియదు గాని మసీదు మెట్లెక్కుతున్న శ్యామను చూడగానే,
ఆగు, ఓరి పిరికి పురోహితుడా, పైకి ఎక్కబోతు, ఎక్కితి ఓ చూడు, పో, వెడలిపో, దిగువకు పొమ్ము.
దేవా, ఈ మసీదే నా ఇల్లు అనుకున్నాను. దేవా, ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోగలను?
విషం పైకెక్కరాదని, శరీరమంతటా వ్యాపించకూడదని బాబా ఆజ్ఞాపించిన మాటలవి. కొద్దిసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చాడు. బాధతో కురింగిపోతున్న శ్యామను ఓదారుస్తూ,
శ్యామ, భయపడవద్దు, చింతపడవలసిన పని లేదు. దయామయుడు ఈ ఫకీరు నిన్ను రక్షిస్తాడు. ఇంటికి పోయి విశ్రాంతిగా కూర్చో, బయటకు పోవద్దు, నా యందు విశ్వాసముంచు, ఆందోళన పడవద్దు, వెళ్ళు.
దేవా,
సిరిడి గ్రామంలో కలరా వ్యాధి వల్ల ఎటువంటి ప్రమాదం రాకుండా సకాలంలో కళ్ళు తెరిచి ఊళ్ళో దండోరా వేయించారు పంచాయతీ అధికారులు. దండోరా ప్రభావం ప్రజల్లో ఎట్లా ఉన్నా బాబా మాత్రం ఆ చట్టాలను లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలోనే ఒక కట్టెల బండి గ్రామంలోకి ప్రవేశించడం జరిగింది.
కట్టెల బండి ఆపు, ఎక్కడికి? ఊళ్ళో వెళ్ళడానికి వీల్లేదు.
ఊళ్ళో కట్టెలకు కరువు కదా బాబయ్య, అందుకని.
అయితే ఊళ్ళో కట్టెలకు కరువు ఉందని తెలుసుగాని కలరా ఉందని తెలీదా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, బండి వెనక్కి తిప్పు.
బాబయ్య,
వెళ్ళబయ్య, ఆపు.
కట్టెల బండిని మసీదుకు తీసుకొని పో, నీ కట్టెలను నేను కొంటున్నాను. ధునిమంట రాత్రింబవళ్ళు వెలుగుతూనే ఉండాలి, నాకు కట్టెలు అవసరం, వెళ్ళు.
అట్లాగే బాబా.
అక్కడ బాబా మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు. బాబాకు మసీదే ఇల్లు. ఈ నిబంధన అమలులో ఉన్నప్పుడే ఒక మేకను మసీదుకు తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో మాలేగాం ఫకీర్ బడేబాబా అక్కడే ఉన్నారు. బడేబాబా అంటే బాబాకు అమిత గౌరవం. బాబా బడేబాబా వంక చూసి,
బడేబాబా, ఈ మేకను ఒక కత్తివేటుతో నరికి బలివేయండి.
అది సరే బాబా, దాన్ని అనవసరంగా చంపడం ఎందుకు? నాకు మాత్రం దాన్ని చంపడానికి మనస్సు రావడం లేదు.
అల్లా మాలిక్. శ్యామా,
దేవా,
ఆ పని నువ్వు చెయ్యి.
సరే దేవా.
వెంటనే శ్యామ రాధాకృష్ణమా ఇంటికి వెళ్ళి ఒక కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాడు. కత్తితో అవసరమేమిటో రాధాకృష్ణమాయికి అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమై వెంటనే మనిషిని పంపి కత్తిని వెనక్కి తెప్పించేసింది. శ్యామ మరో కత్తిని తేవడానికి వాడాలోకి వెళ్ళాడు, కాని ఎంతకీ తిరిగి రాలేదు. అప్పుడు బాబా కాకాసాహెబ్ దీక్షితుని పిలిచి,
కాకా,
బాబా,
ఒక కత్తిని తెచ్చి ఆ మేకను నరకండి.
అట్లాగే బాబా.
కాకాసాహెబ్ దీక్షిత్ సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చాడు. మహమ్మదీయుడై ఉండి బడేబాబా మేకను చంపుటకు ఇష్టపడినప్పుడు బ్రాహ్మణుడై ఉండి దీక్షిత్ ఎందుకు సిద్ధపడుతున్నాడో అక్కడున్న వారికి అర్థం కాలేదు.
కాకా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నరుకు
ఆజ్ఞ బాబా.
ఆగు కాకా, ఎంతటి కసాయివాడివి? బ్రాహ్మణుడివై ఉండి మేకను చంపేదవా?
క్షమించాలి బాబా, మీ పలుకే మాకు చట్టం. నా ఆలోచనంతా నీవే నిండి ఉన్నప్పుడు మంచి చెడు ఆలోచించే అవకాశం నాకు లేదు. గురువాజ్ఞను పాటించడమే నా విధిగా భావిస్తాను బాబా.
అతని గురుభక్తిని పరీక్షించడానికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు అంతే. చివరకు బాబాయే స్వయంగా ఆ మేకను చంపుతానన్నాడు. తకియా అనే చోటుకి తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. పిట్టబోరు పిట్టబోరు పిల్లి తీర్చింది అన్న సామెతగా ఆ మేక ముసిలిదై చావుకు సిద్ధంగా ఉన్నందున అది అక్కడే బాబా సముఖంలోనే ప్రాణాలను విడిచిపెట్టింది. ఆ రోజు ఆదివారం, సిరిడీలో సంతరోజు. అది మధ్యాహ్న సమయం కాబట్టి మసీదు కూడా బాగా కిక్కిరిసి ఉంది. హెమాడ్ పంత్ బాబా పాదాలొత్తుతూ లోపల జపం చేస్తున్నాడు. ఇంతలో శ్యామ హెమాడ్ పంత్ను ఉడికిస్తూ,
హేమాడ్ పంత్ గారు, మీ కోటుకి శనగ్గింజలు అంటినట్టున్నాయి చూడండి. ఉండండి, ఒక్కసారి మీ చేతులు చాపండి. అవిగో శనగ్గింజలు నేల మీద పడ్డాయి.
ఇందులో ఆశ్చర్యపడవలసిందే ఉంది? పైగా ఈరోజు సంత శనగలు తింటూ మసీదుకు వచ్చాడు. ఈ హేమాడ్ పంత్ నైజం నాకు బాగా తెలుసు. ఇతనికి ఎవ్వరికీ పట్టకుండా తానొక్కడే తినే దుర్గుణం ఉంది.
లేదు బాబా లేదు, నేను ఏ పాపం ఎరగను. అయినా నా దగ్గరున్న వారికి పెట్టకుండా నేనెప్పుడూ తినలేదు.
నిజమే, దగ్గరున్న వారికి ఇస్తావు. ఎవరూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏం చెయ్యగలం? కానీ నీవు తినడానికి ముందు నన్ను ఒక్కసారైనా తలుచుకున్నావా
బాబా?
లేదు. ఏ, నేనెప్పుడూ నీ చెంతలేనా? నీవు ఏదైనా తినడానికి ముందు నాకు అర్పిస్తున్నావా
బాబా?
ఏదైనా మనం తినడానికి ముందు దాన్ని భగవంతుడికి అర్పితం చేయడం ఒక మంచి అలవాటు. ముసలి విత్తంతు వేణుబాయ్ కౌజల్గి. బాబా మాత్రం అమ్మా అని పిలిచేవారు. మిగతా వారు ఆవిడను మావిసీబాయ్ అని పిలిచేవారు. ఒకరోజు మావిసీబాయ్ బాబా పొత్తికడుపును తోముతూ ఉంది. బలంగా తోముతున్న ఆమె పట్టును చూసి అక్కడున్న ఒక భక్తుడు,
అమ్మా మావిసీబాయ్, తల్లి కొంచెం మెల్లగా తోము, బాబా కడుపులోని ప్రేగులు నరాలు తెగిపోగలవు.
నా
భక్తురాలి కొరకు నేను ఈ కష్టాలను అనుభవించి తీరవాలి. భక్తులు నాకు చేయు సేవలందు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఇందులో ఇతరుల జోక్యం నేను సహించను.
గ్రహించాను బాబా, నన్ను క్షమించండి బాబా.
దాము అన్న తన బొంబాయి స్నేహితుడి ప్రోద్బలంతో పత్తిలో ఉమ్మడి వ్యాపారం చేసి తన వాటాకు కనీసం 200,000 దాకా లాభాలు సంపాదించవచ్చని అనుకున్నాడు. ఉమ్మడి వ్యాపారం చెయ్యడమా మానడమా అని సందిగ్ధావస్థలో పడ్డాడు.
దేవా, దాము అన్న ఉత్తరం రాశాడు.
అల్లా మాలిక్, దాము అన్న ఏదో ఎత్తు వేస్తున్నాడు. ఎందుకట? భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి పడక ఆకాశానికి ఎగరడం దేనికట? అయినా ఏం రాశాడు చదువు.
దేవా, విషయం తెలిసి కూడా నన్ను చదవమని బలవంత పెట్టం ఎందుకు?
శ్యామా చదువు.
సరే.
దాము అన్న సేటుకు పిచ్చి పట్టింది. అతనికి ఇంట్లో ఏ లోటు లేదు. తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందమని జవాబు వ్రాయి, లక్షలు ఆర్జించాలని ఆరాట పడవద్దని చెప్పు.
శ్యామావు రాసిన ఉత్తరం చూసి దాము అన్న నిరాశతో కుంగిపోయాడు. స్వయంగా వచ్చి మాట్లాడితే విషయం వేరుగా ఉండొచ్చని శ్యామ రాయడంతో స్వయంగా సిరిడీకి ప్రయాణమయ్యాడు. బాబా తన భక్తుల యొక్క వర్తమాన పరిస్థితులు భవిష్యత్తు బాగా తెలిసినవారు. కనుకనే ఒకే ఒక్క మాటలో సమాధానం చెప్పారు బాబా. ప్రపంచ విషయాలలో జోక్యం కలుగు చేసుకోవడం తనకి ఇష్టం లేదు అని. అంతే, దాము అన్న జట్టి వ్యాపారం చేసే ఆలోచన విరమించుకున్నాడు. కానీ ఆశ చావక దీనికి బదులు ధాన్యం, బియ్యం, గోధుమలు వ్యాపారం చేస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించాడు. ఇది కూడా బాబా ముందుగానే గ్రహించాడు. గ్రహించి,
నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది, కనుక ఈ వ్యాపారం కూడా రాణించదు.
బాబా సలహా అంతగా రుచించలేదు దాము అన్నాకు. కొన్నాళ్లకు వర్షాలు విశేషంగా కురిశాయి. బజార్లో ధాన్యం ధరలు హఠాత్తుగా పడిపోయాయి.
హే భగవాన్, అటు జట్టి వ్యాపారంలోనూ ఇటు ధాన్యం వ్యాపారంలోనూ విపరీతంగా నష్టపోయి నలిగిపోకుండా నన్ను కాపాడావు బాబా. నిజంగా నీవు సర్వజ్ఞుడవి.
రాళేను మామలత్తుదారు గోవా నుండి 300 మామిడి పండ్లను శ్యామా పేరున బాబాకు పంపాడు. అవి శ్యామా అధీనంలో ఉన్నాయి. దాము అన్న తిరిడీ రావడానికి 2 గంటల ముందే బాబాకు మామిడి పండ్లు అందాయి. దాము అన్న వంక చూస్తూ బాబా,
అందరూ మామిడి పళ్ళ వైపు చూస్తున్నారు. అవి దాము అన్న కొరకు ఉంచినవి కాబట్టి దామ్యా తిని చావవలే.
బాబా నేనా?
బాబాగారి ఉద్దేశం అది కాదు. చావు అంటే అహంకారం అన్నమాట. దాన్ని బాబా ముందు చంపడం అనేది బాబా ఆశీర్వాదంతో సమానం తెలుసా?
దామ్యా నీవు తినవద్దులే, నీ చిన్న భార్యకివ్వు. ఈ ఆమ్రలీల ఆమెకు 3 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదిస్తుంది.
బాబా ధన్యుణ్ణి, ధన్యుణ్ణి బాబా, మీరు చెప్పినట్టే చేస్తాను.
అది ఒక రైలు ప్రయాణం. పంత్ అనే భక్తుడు కొంతమంది స్నేహితులతోనూ బంధువులతోనూ ప్రయాణం చేస్తున్నాడు. పంత్ మాత్రం విరార్లో దిగాడు. విరార్లో దిగి తన గురువుగారిని దర్శించి సిరిడీ పోవుటకు అనుమతి పొంది ఎలాగైతేనే 11:00 అందరితో కలిసి మసీదుకు వెళ్ళాడు. బాబా దర్శనం కోసం గుమిగూడిన గుంపును చూసి పంత్ మూర్చిపోయాడు. బాబా కటాక్షం వలన అతను నిద్రపోయి లేచినట్టుగా లేచి కూర్చున్నాడు. పంత ఇంకొక గురువు తాలూకు శిష్యుడని బాబా గ్రహించినవాడై,
ఏమైనను కాని పట్టు విడవరాదు, నీ గురుని ఎందే ఆశ్రయం నిలుపు, ఎప్పుడూ నిలకడగా ఉండు, ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి ఉండు.
మరి అదేమి గ్రహచారం? ఎన్ని రకాల మందులు వాడినా తగ్గుముఖమే చూపని మూర్ఛ రోగంతో బాధపడుతున్న తన కొడుకును చూచి దిగులుతో కుమిలిపోతున్నాడు హరిశ్చంద్ర పితళే. ఇతడు బొంబాయి నివాసి, శ్రీమంతుడు. దాసుగణు మహారాజ్ తన హరికథల ద్వారా బాబా లీలలను మహిమలను బొంబాయి నగరంలో విస్తారంగా ప్రచారం చేయగా పలుమార్లు విన్నాడు హరిశ్చంద్ర పితళే. భార్యాబిడ్డలతో సిరిడీ వచ్చాడు. మసీదులో బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి రోగిష్టివాడైన తన కొడుకును బాబా పాదాల దగ్గర ఉంచాడు. బాబా ఆ బిడ్డ వైపు తన దృష్టిని సారించాడు.
ఉన్నట్టుండి పిల్లవాడు విరుచుకు పడిపోయాడు.
అమ్మా, ఏడవకు, ఓపిక పట్టు బాపు.
బాబా
ధైర్యంగా ఉండు. చూడు, కుర్రవాణ్ణి వెంటనే బసకు తీసుకుని వెళ్ళు. 1/2 గంటలో వానికి చైతన్యం కలుగుతుంది.
బాబా అన్నట్టుగానే 1/2 గంటలో లేచి కూర్చున్నాడు పిల్లవాడు. హరిశ్చంద్ర పితళే దంపతులు పిల్లవాడితో సహా మసీదుకొచ్చి బాబా పాదాలకు చిత్తశుద్ధితో సాష్టాంగ నమస్కారం చేశారు. బాబా వారిని చూసి,
అమ్మా బాపు, మీ ఆలోచనలు, సంశయాలు, భయాందోళనలు చల్లబడ్డాయా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలవో వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడు.
బాబా వద్ద ఊదీ ప్రసాదాన్ని, ఆశీర్వాదాన్ని పొందారు. ఇంటికి పోవడానికి బాబా అనుమతి తీసుకున్నారు. హరిశ్చంద్ర పితళేను దగ్గరగా పిలిచి, బాబా,
బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు ఇదిగో 3 రూపాయలు ఇస్తున్నాను. పూజామందిరంలో పెట్టుకుని పూజించు, నీవు తప్పక మేలు పొందుతావు.
మహాప్రసాదం బాబా.
హరిశ్చంద్ర పిత్తడే దంపతులు కుటుంబంతో సహా ఇంటికి చేరుకున్నారు. కానీ 2 రూపాయలు ఇదివరలో ఇచ్చి ఉన్నాను అన్న మాటలు మాత్రం అతనికి అగమ్యగోచరంగానే ఉన్నాయి. ఈ వృత్తాంతం అంతా అతని ముసలి తల్లికి చెప్పాడు. అప్పుడు ఆమె జ్ఞాపకం తెచ్చుకుని,
అవునాయనా, నిజమే, నీవు నీ కొడుకుని తీసుకుని ఎలాగైతే షిరిడీ వెళ్ళావో నీ చిన్నప్పుడు నిన్ను తీసుకుని మీ తండ్రి గారు అక్కల్ కోట్కర్ మహారాజు దగ్గరికి వెళ్ళారు.
ఆయనెవరమ్మా?
ఆ మహారాజు కూడా ఒక సిద్ధ పురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి గారు ఆయనకు నిర్మలమైన భక్తుడు కాబట్టి వారి పూజను ఆ మహారాజు ఆమోదించారు. అప్పుడే నాకు బాగా తెలుసు, ఆ మహారాజు మీ తండ్రి గారికి 2 రూపాయలు ఇచ్చి పూజామందిరంలో పెట్టి పూజించమన్నారు.
అయితే అమ్మా, అప్పుడెప్పుడో ఆ మహారాజు గారు ఇచ్చిన 2 రూపాయల గురించా బాబాగారు చెప్పింది?
అవునయ్యా, మీ తండ్రి గారు బ్రతికున్నంతకాలం పూజ సవ్యంగానే సాగింది. ఆ తరువాత పూజ ఆగిపోయింది, రూపాయలు కూడా ఎక్కడ పోయాయో ఏమో. నువ్వు అదృష్టవంతుడివిరా నాయనా, ఆ అక్కల్ కోట్కర్ మహారాజే శ్రీ సాయి రూపంలో కనిపించి నీకు కర్తవ్యాన్ని జ్ఞాపకం చేశారా?
తప్పకుండానమ్మా.
తాము పారాయణ చేసే ఏ గ్రంథమైనా సరే ముందుగా బాబా స్వహస్తాలతో దాన్ని పవిత్రం చేసి వారికి తిరిగి ఇచ్చినట్టయితే వారు ఆ గ్రంథాన్ని పారాయణ చేసే సమయంలో బాబా వారికి తోడుగా ఉన్నట్టు భావిస్తారు. ఒకరోజున ఒక చిన్న సంఘటన జరిగింది. కాకా మహాజని ఏకనాథ భాగవతాన్ని తీసుకుని శిరిడీ వచ్చాడు. అది చూసి శ్యామ,
కాకా, అది ఏకనాథ భాగవతమేనా?
అవును.
ఏం లేదు, నేను చదువుదాం అనుకుంటున్నాను.
దానికేం భాగ్యం, ఏం పర్వాలేదు, తీసుకో శ్యామ.
చాలా సంతోషం.
శ్యామ, ఏది ఆ పుస్తకం?
ఇదిగో దేవా,
ఈ గ్రంథంలోని కొన్ని పుటలను తిప్పి చూశాను, చాలా బాగుంది, తీసుకో, దీన్ని నీ దగ్గరే ఉంచుకో.
దేవా, ఇది నాది కాదు, కాకాది, చదివిన తర్వాత తిరిగిస్తానని చెప్పి తీసుకొచ్చాను.
శ్యామ, దాన్ని నీ చేతికిచ్చాను, దాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచు, అది నీకు పనికొస్తుంది.
కొన్ని రోజుల తర్వాత కాకా మహాజని తిరిగి భాగవతాన్ని తెచ్చి బాబా చేతికిచ్చాడు. బాబా ఆ పుస్తకాన్ని తాకి,
కాకా, దీన్ని నీకే ఇస్తున్నాను, దీన్ని భద్రంగా ఉంచుకో, అది నీకు మేలు చేస్తుంది.
మహాప్రసాదం బాబా.
శ్యామాచేత ఎట్లాగైనా విష్ణు సహస్రనామం చదివించి శ్యామాకు మేలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు బాబా. శిరిడీలో రామదాసి అనే భక్తుడు ప్రతిరోజు ఉదయమే లేచి స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామము, ఆధ్యాత్మ రామాయణము ఈ 2 గ్రంథాలను శ్రద్ధగా పారాయణ చేసేవాడు. ఒకరోజున,
రామదాసి.
వస్తున్నాను బాబా.
నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంది, నాకు సోనాముఖి తీసుకోవడం అలవాటు, అది నేను వేసుకుంటేనే కానీ కడుపు నొప్పి తగ్గదు. నీవు బజారుకు పోయి ఆ మందు తీసుకొనిరా.
అట్టగే బాబా.
రామదాసి బజారుకు వెళ్ళగానే బాబా గద్దె దిగి వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకున్నాడు. అది శ్యామాకిస్తూ,
శ్యామ, ఈ గ్రంథము చాలా విలువైనది, ఫలప్రదమైనది, నీకిది బహూకరిస్తున్నాను, నీవు దీన్ని చదువు.
దేవా, ఇది.
శ్యామా, ఈ పుస్తకమే ఒకప్పుడు నాకు గొప్ప మేలు చేసింది. ఆ అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేశాడనుకున్నాను, అందుకే దీన్ని నీకిస్తున్నాను. ఓపిక్గా చదువు, రోజుకు 1 నామం చదివినా చాలు, నీకు మేలు కలుగుతుంది.
దేవా, ఈ పుస్తకం రామదాసిది, అతడు పిచ్చివాడు, మొండివాడు, పైగా కోపిష్టి, వాడితో పోట్లాట మనకెందుకు దేవా? అదీగాక నేను దేవనాగరి అక్షరాలు చదవలేను.
ఇంతలో బజారుకు వెళ్ళిన రామదాసి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో జరిగిన తతంగం అంతా విన్న చించినీకర్ ఉండబట్టలేక జరిగినదంతా రామదాసి చెవిలో ఊదేశాడు. అంతే.
శ్యామా, నువ్వు ఇటువంటి బుద్ధి గలవాడు అనుకోలేదు, నన్ను మాయ చేసి నా పుస్తకం దొంగిలించావే, సిగ్గుగా అనిపించటం లేదు నీకు?
రామదాసి, నేను.
నువ్వేమీ చెప్పనక్కర్లేదు, నాకంతా తెలుసు. బాబాగారికి కడుపు నొప్పి అనే సాకుతో బాబా నన్ను బజారుకు పంపేలా చేసిందే నువ్వు.
రామదాసి
మాట్లాడకు, మర్యాదగా నా పుస్తకం నాకివ్వు, ఇవ్వకపోతే నీ తల పగలగొడతాను, జాగ్రత్త.
రామదాసి నన్ను చెప్పని.
ఛీ దుర్మార్గుడా.
ఓ రామదాసి, ఏం జరిగింది? ఎందుకు చిరాకు పడుతున్నావు? శ్యామా మనవాడు కాదా? అనవసరంగా శ్యామాను తిడుతున్నావెందుకు? పోట్లాట ఎందుకు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? పవిత్రమైన గ్రంథాలను నిత్యపారాయణ చేస్తున్నా, ఇంకా నీ మనసు అపవిత్రంగానూ అస్వాధీనంగానూ ఉన్నదే
బాబా.
నీవెట్టి రామదాసివయ్యా, నీ వంటి వాడికి ఉండవలసింది మమత కాదు, సమత ఉండాలి. పుస్తకం కొరకు పోట్లాడుతున్నావా? డబ్బిస్తే పుస్తకాలు అనేకం వస్తాయి, కానీ మనుషులు రారు. శ్యామ అమాయకుడు, అతనికి దానితో ఎట్టి సంబంధమూ లేదు
బాబా.
అయినా నీకది కంఠోపాఠముగా వచ్చును కదా, కాబట్టి దాన్ని చదవడం వల్ల శ్యామకు కొంత మేలు జరుగుతుందని నేనే దానిని తీసుకుని శ్యామకిచ్చాను
బాబా. శ్యామ ఆగు.
ఏ, ఇంకా ఏమైనా తిట్టాలా?
లేదు, తిట్టను, కానీ నిన్ను వదిలిపెట్టను. నాకు నీ వద్ద నుండి పంచరత్నగీత పుస్తకం కావాలి.
రామదాసి, తప్పకుండా ఇస్తాను, ఒకటి కాదు 10 కావాలన్నా ఇస్తాను రా.
బాబా ఈ కథను ఈ విధంగా నడిపించక తప్పలేదు, ఎందుకంటే తనలో ఉన్న భగవంతుని తెలుసుకున్నట్టుకు రామదాసికి గాని, విష్ణు సహస్రనామ పారాయణ ఫలితము ప్రాముఖ్యత శ్యామకు గాని తెలిసేవి కావు. ఈ విధంగా బాబా అనేక పుస్తకాలను శ్యామ దగ్గర ఉంచాడు. ఒకనాడు బాపూసాహెబ్ జోగ్కి ఒక పార్సెల్ వచ్చింది. బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండగా ఆ పార్సెల్ జారి కింద పడింది. బాబా అది చూసి,
ఏమిటది
బాబా? ఇది గీతారహస్యం అనే గ్రంథం, తిలక్గారిచే రచించబడింది.
ఇది చాలా విలువ కలది, దీన్ని పూర్తిగా చదువు, నీకు మేలు కలుగుతుంది.
దాదాసాహెబ్ ఖాపరడే భార్యతో సహా సిరిడీ వచ్చి కొన్ని మాసాల పాటు మకాం పెట్టాడు. ఖాపరడే గొప్ప వక్త, ప్లీడరు. ఖాపరడే గారు సిరిడీలో 4 మాసాల పాటు ఉండి ఆ తర్వాత అమరావతికి వెళ్ళిపోయాడు. అతని భార్య మాత్రం మరో 3 మాసాలు సిరిడీలోనే ఉంది. ఒకరోజు మధ్యాహ్న భోజన సమయానికి ఒక పళ్ళెంలో సాంజ, పూరి, అన్నం, పులుసు, పరమాన్నం మొదలైనవి పెట్టుకుని మసీదుకొచ్చింది. ఆవిడ నిలకడను, నిశ్చలమైన భక్తిని చూసి ఎంతో మురిసిపోయాడు బాబా. వెంటనే లేచి వెళ్ళి భోజన స్థలంలో కూర్చొని ఆమె తెచ్చిన పళ్ళెంపై ఆకు మూత తీసి త్వర త్వరగా భోజనం చేయడం మొదలుపెట్టాడు. అంత తృప్తిగా బాబా భోజనం చేయడం శ్యామ చూసి,
చిత్రంగా ఉంది, ఇంత విపరీతమైన ఆకలి వేయడం కానీ ఇంత ముందుగా భోంచేయటం కానీ నేనెప్పుడూ చూడలేదు.
దేవా, ఏమిటి నీ పక్షపాతం? మిగతా వారు తెచ్చిన పళ్ళ్యాలను పక్కకు నెట్టిపారేస్తావు, ఈ పళ్ళ్యాన్ని మాత్రం దగ్గరికిడ్చుకుని మరీ భోంచేస్తున్నావు. పైగా పళ్ళెంలో ఏ పదార్థమో వదిలిపెట్టకుండా భోంచేశారే. దేవా, అంత రుచిగా ఉన్నాయా పదార్థాలు?
శ్యామా, ఇది మామూలు భోజనం కాదు, చాలా అమూల్యమైన భోజనం, జన్మజన్మల బంధం. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు, తరువాత తోటమాలి ఇంట్లో జన్మించింది, ఆ తరువాత ఒక క్షత్రుడి ఇంట్లో జన్మించి ఒక వర్తకుని వివాహమాడింది, ఆ తరువాత ఒక బ్రాహ్మణుని ఇంట్లో జన్మించింది. చాలా కాలం తరువాత ఆమెను చూస్తున్నాను, అందుకే ఆమె తెచ్చిన పదార్థాలను ఒక్కటి విడవకుండా పూర్తి చేశాను.
తృప్తిగా భోంచేశారు, బాగా అలసిపోయారు బాబా. మీ పాదసేవలో నాకెంతో తృప్తిగా ఉంది.
ఆమెను రాజారాం అను మంత్రాన్ని ఎల్లప్పుడూ జపించమని బాబా ఆదేశించాడు. అది ఆమె జీవితాశయాన్ని నెరవేరుస్తుందని, మనశ్శాంతిని ప్రసాదించగలదని బోధించాడు. ఈ మంత్రం ఆవిడ మనసులో స్థిరంగా నాటుకుని పోయింది. శ్రీ సాయిబాబా అనేకసార్లు చెప్పారు, నా మనుష్యుడు ఎంత దూరాన ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారం కట్టి ఈడ్చినట్టు అతన్ని సిరిడీకి లాగుతాను. ఇది 1910 జరిగింది. లాలా లక్ష్మీచంద్ అనే అతను శాంతాక్రూజ్లో ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత దాసుగణ మహారాజు హరికథ వినడానికి దత్తాత్రేయ మంజునాథ్ బిజూరింటికి వెళ్ళాడు. దాసుగణం ఆనవాయితీగా పెట్టిన సాయిబాబా ఫోటో చూసి స్వప్నంలో కనిపించిన గడ్డ ముసలాయన రూపంతో పోల్చుకుని షిరిడీ సాయిబాబానే చూసినట్టుగా భావించాడు. అప్పటి నుండి షిరిడీ వెళ్లాలని తహతహలాడాడు. ఒకరోజు రాత్రి 8 గంటలకు లాలా స్నేహితుడు శంకర్రావు వచ్చి,
లాలా లాలా.
ఎవరు?
నేను శంకర్రావు అని. నేను షిరిడీ వెళుతున్నాను.
శంకర్రావు, ఇది నిజంగా శుభవార్తనయ్యా నాకు. నేను సరిగ్గా అదే అనుకుంటున్నాను, నువ్వు అదే మాట అన్నావు.
ఆహా, నిజమే? మరింక ఆలస్యం ఎందుకు లాలా? ఇప్పుడు రాత్రి 8గా అయ్యింది. మన రైలు ప్రయాణానికి ఇంకా బోలెడంత వ్యవధి ఉంది. ఈలోగా నేను వెళ్ళి తయారై వచ్చేస్తాను.
అట్లాగే శంకర్రావు.
లాలా లక్ష్మీచంద్ వెంటనే వెళ్ళి తన పినతండ్రి కొడుకు దగ్గర 15 రూపాయలు అప్పు చేసి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు.
మీ ప్రయాణం కూడా సిరిడీకేనా?
అవునండి.
చాలా సంతోషం.
మరి మీరు?
మేమంతా కూడా అక్కడికే. మీరు బాబా పేరెత్తగానే నాకు ఒళ్ళంతా పులకరించింది.
మేం కూడా బాబా దర్శనం కోసం వెళ్తున్నాం బాబు. ఊరికే కూర్చోవడం ఇష్టం లేక బాబా భజన చేద్దామని అనుకుంటున్నాం.
కానీ గమ్మత్తేమిటో తెలుసా మాస్టారు, మా ఇద్దరికి పాడడం అసలు రాదు.
మాకు బాబా నామం తప్ప మరేమీ రాదనుకోండి. ఆ సద్గురు సాయినాథుని నామాన్ని పాడే అవకాశం మాకు కల్పించమని.
అయ్యయ్యో, అంతకంటేనా?
అది మా భాగ్యం అండి, కానివ్వండి.
చాలా ఆనందంగా ఉంది నాయన. అన్నట్టు మీ పేరు అడగడం మర్చిపోయాను.
నా పేరు లాలా లక్ష్మీచంద్, ఇతను నా స్నేహితుడు శంకర్రావు.
అదిగో కోవరగాం వచ్చేసింది. చూడునాయనా, మేము ఇక్కడే దిగి గోదావరిలో స్నానం చేసి ఆ తర్వాత షిరిడీకి ప్రయాణం అవుతాం. షిరిడీలో మనం అంతా కలుసుకుందాం.
అట్లాగే బాపు.
ఏ లాలా, మనం కూడా కోపరగాంలో దిగి గోదావరిలో స్నానం చేసి ఆ తర్వాత టాంగాలో షిరిడి వెళదాం, సరేనా?
మంచి మాట చెప్పాయి శంకర్రావు. అరే రే రే రే, మర్చిపోయాం శంకర్రావు.
ఏమిటి లాలా?
కోపరగాంలో జాంపండ్లు కొందాం అనుకున్నాంగా.
ఓ, పోనీ షిరిడి పెడుతున్నాంగా, షిరిడీలో కొందాం.
సరేలే.
ఇదిగో బాబులు, జాంపండ్లు తీసుకోండి నాయన, తాజాగా ఉన్నాయి. బాబాకి ఇవ్వండి బాబు. బాబు
శంకర్రావు, అదిగో ఆ ముసలావిడ జాంపండ్లు అమ్ముతుంది. పాపం గంపని ఎత్తున పెట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తుంది మన కోసం. టాంగా ఆపుదామా?
అవును టాంగా బాబు, ఆపు ఆపు.
బాబా కోసం జాంపండ్లు తీసుకోండి బాబు.
అమ్మా, నువ్వు ఎంత ఆయాసపడుతున్నావు చూడు. జాంపండ్లు తప్పకుండా తీసుకుంటావమ్మా, అందుకేగా టాంగా ఆపింది. ఎట్లా ఇస్తున్నావు తల్లి?
బేరం ఎందుకు నాయన, మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి. ముందు ఈ పండ్లు తీసుకోండి బాబు.
అట్లాగేనమ్మా, మాకు కావలసిన పళ్ళు మేము తీసుకున్నాం. ఇవిగో డబ్బులు. సంతోషమేనా అమ్మా?
నాయన, ఈ మిగతా జాంపండ్లు కూడా మీరేమి డబ్బులు ఇవ్వక్కర్లేదు, తీసుకెళ్ళండి నాయన. తీసుకెళ్ళి నా తండ్రి నా బాబాకు ఆ సాయిబాబాకు సమర్పించండి. నాకంతే చాలు, కాదనకండి బాబులు.
తప్పకుండా ఇస్తామమ్మా, బాబాకు తప్పకుండా ఇస్తాం. ఏం శంకర్రావు,
అంతకంటే ఆనందం ఏముందమ్మా?
సాప్, షిరిడీ వచ్చింది.
శంకర్రావు, అదిగో ఆ కనిపించేదేగా మసీదు.
మసీదులో బాబాను దర్శించగానే లాలాకు ఒళ్ళు జలధరించిపోయింది, మనస్సు కరిగిపోయింది. లాలా లక్ష్మీచంద్ బాబా పాదాలకు నమస్కరిస్తూ ఉండగా,
టక్కరివాడు దారిలో భజన చేశాడు.
బాబా బాబా,
ఎవరినూ అడగడం దేనికి, మన కళ్ళతో మనమే సమస్తమూ చూడాలి, ఇతరులను అడిగే అవసరమే లేదు. నీ స్వప్నం నిజమైనదా లేదా అన్నది అది ఒక్కటే ఆలోచించు. 15 రూపాయలు అప్పు తీసుకొని షిరిడీ దర్శించవలసిన అవసరం ఏముంది? హృదయంలోని నీ కోరిక ఇప్పుడైనా నెరవేరిందా?
శంకర్రావు శంకర్రావు, ఆశ్చర్యంగా ఉందయ్యా.
అదే అక్షరం పుల్లు పోకుండా బాబా మాట్లాడిన ప్రతి మాట మనకే వర్తిస్తుంది.
బాబా మీరు సర్వజ్ఞులు.
అది మధ్యాహ్న భోజన సమయం. ఆ పూట ఎవరో భక్తుడు లాలాకు సాంజా ప్రసాదం పెట్టాడు, చాలా రుచిగా ఉంది. మరుసటి రోజు కూడా ప్రసాదం కోసమే వెళ్ళాడు, కానీ సాంజా ప్రసాదం ఎవ్వరూ తీసుకురాలేదు. 3వ రోజు కూడా సాంజా ప్రసాదం కోసమే వెళ్ళాడు. అది మధ్యాహ్న హారతి సమయం. అప్పుడే బాబూ సాహెబ్ జోగ్ బాబా దగ్గరకు వచ్చి,
బాబా
హారతి సమయం కదా, నైవేద్యానికి ప్రసాదం ఏం తీసుకురమ్మంటారు?
సాంజా తీసుకొనిరా.
బాబా చెప్పడమే ఆలస్యం. రెండు కుండల నిండా సాంజా తీసుకొచ్చారు. లాలాకు పాపం విపరీతంగా ఆకలిస్తోంది. పైగా అతని వీపు కూడా ఎందుకో నొప్పిగా ఉంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన బాబా లక్ష్మీచంద్తో,
నీవు ఆకలితో ఉండడం చాలా మేలైంది, కావలసినంత సాంజా తినవచ్చు, నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధం తీసుకో.
ఈ దగ్గేమిటో బాబాను విపరీతంగా బాధ పెడుతోంది. అందరికళ్ళు బాబా మీదే, తప్పనిసరిగా ఎవరిదో దోషదృష్టి పడి ఉంటుంది.
ఆ మరుసటి రోజు ఉదయం లాలా మసీదుకు వెళ్ళాడు. ఆ సమయంలో శ్యామా కూడా అక్కడే ఉన్నాడు. శ్యామాను పిలిచి, బాబా.
శ్యామా.
దేవా.
ఎవరిదో దోషదృష్టి నాపై పడింది, అందుకే నేను బాధపడుతున్నాను.
ఆశ్చర్యంగా ఉందే, బాబాను చూసి ఆ విధంగా బాధపడింది నేనే.
బాబా, నాకీ ప్రపంచంలో నువ్వు తప్ప మరో దైవం లేడు బాబా. నా మనస్సు ఎల్లప్పుడూ నీ పాద పూజ ఎందు, నీ భజన ఎందు ప్రీతి చెందేలా ఈ లాలాను తీరించు బాబా.
బాబా ఊదీ ప్రసాదాన్ని, ఆశీర్వాదాన్ని పొంది లాలా, శంకర్రావు ఇద్దరూ వారి వారి ఇళ్లకు చేరుకున్నారు. ఇకపోతే రెండవ పిచ్చుగా బుర్హాన్పూర్ మహిళ. ఈ మహిళకు ఒకసారి సాయి స్వప్నంలో కనిపించి వాళ్ళింటి గుమ్మం ముందు నిలబడి నాకు తినడానికి కిచిడీ కావాలి అని అడిగాడు. వెంటనే ఆ భక్తురాలు కళ్ళు తెరిచి చూసింది. ద్వారం వద్ద ఎవరూ లేరు. సంతోషం పట్టలేక సాయి స్వప్నంలో దర్శనమిచ్చాడన్న వార్తను భర్తతో సహా అందరికీ చెప్పింది. భార్యాభర్తలిద్దరూ షిరిడీ చేరుకున్నారు. వచ్చి 14వ రోజు దాటుతూ ఉన్నా బాబాకు కిచిడీ ప్రసాదం ఇవ్వడానికి అవకాశమే చిక్కలేదు. కాలయాపన జరగడం ఆవిడికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఏమైనా సరే అనుకుని 15వ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు మసీదుకు వెళ్ళింది. మసీదులో అందరూ భోజనానికి కూర్చున్నారు. తెర వేసి ఉంది. తెర వేసి ఉన్నప్పుడు ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి సాహసించరు. కానీ ఆ భక్తురాలికి సహనం చచ్చిపోయింది. ఒక చేత్తో తెర పైకెత్తి లోపలికి ప్రవేశించింది. విస్తరి ముందు కూర్చున్న బాబాను చూసింది. కిచిడీ కోసమే కాచుకుని కూర్చున్నట్టుగా కనిపించాడు. ధైర్యం చేసి ముందుకు వెళ్ళి,
బాబా మీకోసం కిచడీ తెచ్చాను.
కిచడీ అంటే నాకు చాలా ఇష్టం.
మీకోసమే తెచ్చాను బాబా.
బాబాకు కిచడీ అంటే ఎంత కోరికో విన్నారుగా. ఈ మూడవ పిచ్చుక పేరు మేఘశ్యాముడు. ఇతడు విరంగాం నివాసి, అమాయకుడు, చదువురాని శివభక్తుడు. శివ పంచాక్షరి ఎప్పుడు జపిస్తూనే ఉంటాడు. ఇకపోతే హరి వినాయక సాఠే గారింట్లో వంట బ్రాహ్మణుడు. శివభక్తికి తోడు సంధ్యావందనం, గాయత్రి జపం రెండూ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు మేఘశ్యాముడు. ఒకరోజు సాఠే గారు మేఘశ్యామును పిలిచి,
మేఘశ్యామా.
నమశివాయ.
నీకు సాయిబాబా ఎవరో తెలుసా?
నమశివాయ నమశివాయ. నాకు శివ పంచాక్షరి తప్ప నాకెవరి గురించి తెలియదు బాబుగారు.
సాయిబాబా ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు శివుని అవతారమే. నీ అదృష్టం బాగుందనుకో, బాబాలో మహాశివుణ్ణి కూడా నీవు సందర్శించుకోవచ్చు.
నమశివాయ. నిజమా బాబుగారు?
అవునయ్యా. ఇంకో శుభవార్త, రేపటి రోజే నిన్ను షిరిడీ పంపిస్తున్నాను తెలుసా, తయారుగా ఉండు.
నమశివాయ నమశివాయ. నాకంత అదృష్టం ఆ బాబుగారు, చాలా సంతోషం.
షిరిడీ వెళ్ళడానికి మేఘశ్యాముడు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. బ్రోచ్ స్టేషన్ వద్ద ఎవరో ఒక వ్యక్తి కనబడి,
ఓ మేఘశ్యామా. పులాసారా.
నమశివాయ. రేపు షిరిడీకి ప్రయాణం అవుతున్నాను, సాయిబాబా దర్శనం గురించి.
అది కాదయ్యా, పోయిపోయి ఒక మహమ్మదీయుడికి సాష్టాంగ పడతారంటావు.
నమశివాయ. ఆ సాయిబాబా మహమ్మదీయుడా? నాకు తెలియనే తెలియదు. నమశివాయ నమశివాయ.
శివభక్తుడివి కావాలంటే ఏ కాశీకో, త్రయంబకేశ్వరమో, శ్రీశైలమో పోవయ్యా, పుణ్యమన్నా వస్తుంది.
నమశివాయ.
మేఘశ్యాముడి మనస్సు కాస్త విరిచేశారు. ఇంటికి వెళ్ళి భయపడుతూనే ఈ విషయాన్ని నెమ్మదిగా వాళ్ళ అయ్యగారికి మనవి చేద్దామని అనుకుంటూ ఉండగా,
మేఘశ్యామా, నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నువ్వు షిరిడీకి వెళుతున్నావు, ఇదిగో ఇది నీ పరిచయ ఉత్తరం.
మా మామగారు దాదా కేల్కర్ గారు షిరిడీలో ఉంటున్నారు. నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళి బాబాగారి పరిచయం చేయమని ఉత్తరంలో రాశాను.
అది కాదు బాబుగారు,
ఇంకేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. వెళ్ళు.
షిరిడీ పుణ్యక్షేత్రాన్ని చేరుకున్నాడు మేఘశ్యాముడు. నేరుగా బాబా దర్శనం చేసుకుందామని మసీదుకి వెళ్ళాడు. మేఘశ్యామని చూడగానే బాబా,
వెధవను తన్ని తరిమివేయండి
బాబా,
నీవిక్కడ కాలు పెడితే నీ కులం పోతుంది, కనుక వెళ్ళిపో, వెళ్ళిపో.
నమశివాయ నమశివాయ, ఏమిటిది? ఎవరూ ఏమీ చెప్పకుండానే అన్ని విషయాలు బాబాకెట్లా తెలిసాయి? బాబా చాలా కోపంగా ఉన్నారు, ఈ సమయంలో వెళ్ళిపోవడమే మంచిది.
మసీదు నుండి బాబా తరిమి కొట్టినా మేఘశ్యాముడు షిరిడీ క్షేత్రాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. కానీ అతని మనసులో ఏదో అసంతృప్తి చోటు చేసుకుంది. ఏమీ తోచక షిరిడీ క్షేత్రాన్ని వదిలిపెట్టి శివక్షేత్రమైన త్రయంబకేశ్వరం వెళ్ళి 18 మాసాల కాలం అక్కడ గడిపాడు. జాతిమత కులభేదాలను పాటించడం మానేశాడు. నిష్కల్మషమైన హృదయంతో మళ్లీ షిరిడీలో కాలుబెట్టాడు. దాదా కేల్కర్ గారి సహాయంతో మసీదులో అడుగుపెట్టడానికి బాబా అనుమతిని సంపాదించాడు. శ్రీ సాయిబాబా సాక్షాత్తు శివుని అవతారమే అన్న నమ్మకం కుదిరింది మేఘశ్యామునికి. ఒకరోజు మేఘశ్యాముడు పూజకై ఖండోబా దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ నుండి బయలుదేరి మసీదుకొచ్చాడు.
ఖండోబా దేవాలయానికి వెళ్ళావా?
ఖండోబా ఆలయం తలుపులు మూసి ఉన్నాయి బాబా.
లేదు మేఘశ్యామ, ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి, వెళ్ళి నీ పూజను పూర్తి చెయ్యి.
ఆజ్ఞ బాబా.
ఆ రోజు మకర సంక్రాంతి. మేఘశ్యాముని మనస్సంతా బాబాయే నిండి ఉన్నాడు. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరం వెళ్లి గోమతి నదీ తీర్థం తెచ్చాడు. సరిగ్గా 12 గంటలకు వచ్చి బాబాను తొందర చేయడం మొదలుపెట్టాడు మేఘశ్యాముడు.
బాబా, ఇక మీ శరీరానికి చందనం పూయడం, గంగాజలంతో అభిషేకం చెయ్యడం మిగిలిపోయాయి. బాబా త్వరగా రండి, త్వరగా రండి. నాలో మిగిలిపోయిన కోరిక ఇదొక్కటే, అభిషేకం. కాదనకండి బాబా.
మేఘ, శరీరానికి ఏది ముఖ్యం? తల. కావున తలపైన మాత్రమే నీళ్లు పోయాలి, అప్పుడు శరీరమంతటా నీళ్లు పోసినట్టే అవుతుంది. సరేనా?
అట్లాగే బాబా. ఓం నమశివాయ, ఓం నమశివాయ, హరగంగే హరగంగే, ఓం నమశివాయ.
మేఘశ్యామ, తీరిందిగా నీ కోరిక ఏమిటి? ఆశ్చర్యంగా చూస్తున్నావు.
బాబా, నేను మీ శరీరమంతటా నీళ్లు పోశాను, కానీ తల మాత్రమే తడిసి ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాబా.
మేఘశ్యాముడు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండగా బాబా ప్రవేశించి అక్షతలు జల్లి,
మేఘ, త్రిశూలమును వ్రాయుము.
వెంటనే కళ్ళు తెరిచి చూశాడు మేఘశ్యాముడు. కాని బాబా కనిపించలేదు. అక్షతలు మాత్రం అక్కడ పడి ఉండడం చూశాడు. ఈ దృశ్యాన్ని వెంటనే వివరించాలని బాబా కోసం మసీదుకు వెళ్ళి,
బాబా, నాకు దృష్టాంతం చూపించి మీరు వెళ్ళిపోయారు, త్రిశూలం రాయడానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి బాబా.
మేఘ, దృష్టాంతమేమిటి? నేను స్వయంగా వచ్చి త్రిశూలమును వ్రాయమన్నాను, నా మాటలు వినలేదా? నా మాటలు పొల్లు కావు, అర్థవంతములు.
బాబా, మీరు నన్ను లేపినట్టుగా భావించాను, పైగా తలుపులన్నీ వేసే ఉన్నాయి బాబా.
ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపం లేదు, నేను అన్ని చోట్ల నివసించుతున్నాను. ఎవరైతే నన్ను నమ్మి నా ధ్యానమందే మునిగి ఉంటారో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించేదను.
మేఘశ్యాముడు బాబా పటం వద్ద గోడపై త్రిశూలం ఎర్రరంగుతో రాశాడు. ఆ మరుసటి రోజే ఒక రామదాసి భక్తుడు పూనా నుండి షిరిడీకి వచ్చి బాబాకు లింగాన్ని సమర్పించాడు. ఆ సమయంలో మేఘుడు కూడా అక్కడే ఉన్నాడు. బాబా మేఘును చూసి,
మేఘ చూడు, శంకరుడు వచ్చాడు, జాగ్రత్తగా పూజించు.
కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటి వద్ద ధ్యానంలో ఉండగా తన మనోదృష్టితో అదే లింగాన్ని దర్శించడం ఒక విశేషం. ఆ మరుక్షణమే దీక్షిత్ గారింటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు మేఘశ్యాముడు.
దీక్షిత్ గారు, దీక్షిత్ గారు, ఇదిగో
ఈ లింగాన్ని చూడండి, బాబా నాకు కానుకగా ఇచ్చారు.
మేఘా, నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా.
అంతా బాబా దయ.
బాబా పటానికి దగ్గరగా లింగాన్ని పవిత్రంగా ప్రతిష్ట చేశాడు మేఘశ్యాముడు. ప్రతిరోజు బాబాకు సేవలు చేసి హారతులు దర్శించి భక్తి అనే తృప్తితో మేఘశ్యామును శరీరం అలసిపోయింది. ఇప్పుడు ఆ శరీరం విశ్రాంతి కోరుకుంటోంది. శాశ్వతంగా బాబా అతని కళేబరం మీద చేతులు చాచి,
దీక్షిత్
బాబా,
మేఘశ్యాముని అంతిమ ప్రయాణం ఏ లోటు లేకుండా జరిగిపోవాలి. నా సొంత ఖర్చుతో బ్రాహ్మణులకు చావు భోజనం ఏర్పాటు చేయమనండి నాయన. దీక్షిత్
బాబా,
ఈ కార్యాన్ని మీరు నెరవేర్చాలి.
అట్లకే బాబా.
మేఘశ్యాముని అంతిమయాత్రలో గ్రామవాసులే కాదు, బాబా కూడా వెళ్ళారు. అతని శవం మీద పువ్వులు జల్లారు. దహన సంస్కారం పూర్తి కాగానే బాబా కన్నీరు కారుస్తూ సాధారణ మానవుల వలె విచారంలో మునిగిపోయాడు. శవాన్ని పూలతో కప్పిన బాబా ఎంతో దగ్గర బంధువులా ఏడ్చి తర్వాత మసీదుకు తిరిగి వెళ్ళాడు. అది 1916 సంవత్సరం. రామదాసి పంథాకు చెందిన మద్రాసు భక్త సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరారు. భార్య, భర్త, కూతురు, ఒక వదినగారు వీరిలో ఉన్నారు. శిరిడీకి చేరి బాబా సమక్షంలో చక్కని పాటలు పాడారు. వీరిలో అందరూ బాబా పంచిపెట్టే ద్రవ్యం మీద ఆశపెట్టుకున్నవారే, ఒక్క యజమానురాలు తప్ప. మధ్యాహ్నహారతి జరుగుతూ ఉండగా ఆ యజమానురాలి భక్తి విశ్వాసాలకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యాన్ని ప్రసాదించాడు బాబా.
శ్రీరామచంద్ర, రామా, కళ్యాణరామా, కోదండరామా.
ఈ వాస్తవాన్ని ఆ సాయంకాలమే ఆమె భర్తకు చెప్పింది. ఆవిడ మాటలను విశ్వసించగా అదంతా ఒక భ్రమగా తేల్చేశాడు భర్త. ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్న వృత్తాంతం ఇది. ఒక పెద్ద పట్టణంలో పోలీసులు తనను బంధించారు.
నన్ను ఈ పంజరంలో బంధించి వెళ్ళిపోయారు.
ఎవరు బాబా? నువ్వా? ఏమిటిది బాబా? నీ కీర్తి విని కదా నీ దగ్గరికి వచ్చాను. నువ్వు స్వయంగా ఇక్కడే నిలిచి ఉండి కూడా నాకీ ఆపదేమిటి బాబా?
నీవు చేసుకున్న కర్మ ఫలితం నీవే అనుభవించాలి.
ఈ జన్మలో నేనే పాపము చెయ్యలేదు కదా బాబా, మరి నాకీ ఆపదేమిటి?
ఈ జన్మలో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపం చేసి ఉండవచ్చు నేమో.
గత జన్మలోనా? పని చేశానే అనుకో. అయినా నీకు సాధ్యంగానిదేముందే? నీ ముందే నిప్పు ముందు ఎండిగడ్డిలా కాల్చి పారేయచ్చు కదా.
నాపై నీకు అంత విశ్వాసం ఉన్నదా?
అయ్యో అయ్యో, ఉంది బాబా.
అయితే కళ్ళు మూసుకో.
ఇదిగో మూసుకున్నాను. ఏంటి బాబా కింద పడింది?
కళ్ళు తెరిచి చూడు.
అయ్యో ఇదేమిటి బాబా? పోలీసులు కింద పడిపోయారేంటి?
నీకు పోలీసు వారి బంధాలు విడిపోయాయి.
అమ్మయ్యా.
కానీ ఇప్పుడు నీవు బాగా పట్టుపడ్డావు. కాసేపట్లో పోలీసు అధికారులు వచ్చి నిన్ను బంధించి తీసుకుని వెళ్తారు.
అమ్మో అమ్మో, వద్దు వద్దు బాబా వద్దు. వాళ్ళ చేతికి చిక్కితే నన్ను చంపేస్తారు బాబా.
అయితే కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు.
బాబా ఎవ్వరూ లేరు. నన్ను 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 పోలీసులు వదిలేశారు బాబా. నువ్వు సామాన్యుడివి కాదు బాబా, సర్వజ్ఞుడివి. మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను బాబా.
ఇప్పుడు నువ్వు చేసిన నమస్కారానికి అంతకు ముందు నువ్వు చేసిన నమస్కారానికి తేడా ఏమైనా కనిపించిందా?
ఉంది బాబా, చాలా తేడా ఉంది. ఇంతకుముందు నేను చేసిన నమస్కారం నీ వద్ద పైకం తీసుకొనుటకు చేసినది. కానీ బాబా, మీ పాదాల సాక్షిగా చెబుతున్నాను, ఈ నమస్కారం మిమ్మల్ని భగవంతునిగా భావించి చేసినది. నన్ను క్షమించు బాబా. నాలో ఒక చిన్న కోరిక ఉంది బాబా.
ఏమిటది?
నాకు మా గురువగు రామదాసును దర్శించాలని ఉంది.
వెనక్కి తిరిగి చూడు.
గురుదేవా, రామదాసు గారు.
లిప్త మాత్రంలో అదృశ్యుడైపోయాడు గురువు రామదాసు. ఆ మాత్రం దర్శించినందుకే ఎంతో తృప్తిని పొందాడు ఆ భర్త.
ఏమిటిని అనుమానం? ఎందుకట్లా చూస్తున్నావు
బాబా? మీరింత ముసలివారు కదా, మీ వయసు.
ఏమి, నేను ముసలివాడనా? ఏది, నాతో పరిగెత్తి చూడు.
ఆ మరుసటి రోజు ఉదయం మసీదుకు బయలుదేరాడు భర్త. హారతి కోసం భక్తులందరూ గుమిగూడి ఉన్నారు. బాబా అందరిలో ఉన్న ఆ భర్తను ప్రత్యేకంగా పిలిచి 2 రూపాయలు విలువగల మిఠాయిని, ఆ పైన 2 రూపాయలు నగదు కూడా ఇచ్చి ఆశీర్వదించాడు. బాబా ఇచ్చిన నగదు 2 రూపాయలే, కానీ ఆ భక్త సమాజం వెళ్ళిన చోటల్లా లక్షలు లక్షలు సంపాదించుకున్నారు. బాంద్రాలో ఒక టెండూల్కర్ కుటుంబం ఉండేది. వీరి అబ్బాయి బాబా టెండూల్కర్ వైద్య పరీక్ష కాని రాత్రింపగాళ్ళు చదువుతున్నాడు. సిరిడీ సాయిబాబా అంటే వీరందరికీ పంచ ప్రాణాలు. ఒకసారి బాబా టెండూల్కర్ తన జాతకాన్ని కొందరు జ్యోతిష్కులకు చూపెట్టాడు. వారు జాతకాన్ని పరిశీలించి అందులోని గ్రహాలు కొన్ని అతనికి అనుకూలంగా లేవని, ఈ సంవత్సరం పరీక్షకు కూర్చున్నా ఫలితం శూన్యమని, అదే వచ్చే సంవత్సరమైతే దివ్యంగా ఉంటుందని, వైద్య పరీక్ష గట్టెక్కడం ఖాయమని ఖచ్చితంగా చెప్పడంతో బాబా టెండూల్కర్ ఆలోచనలో పడిపోయాడు.
చూడు బాబు, బాబా మీద భారం వేసి నిన్నటి వరకు ఎంత శ్రద్ధగా చదివావో అట్లాగే చదువు. నేను నీకోసం షిరిడీ వెళ్ళి బాబాతో అన్ని విషయాలు మాట్లాడొస్తాను.
షిరిడీ చేరుకుని బాబా దర్శనం చేసుకుంది తల్లి. తన కొడుకు మానసిక పరిస్థితిని వివరించింది బాబాతో. అంతా విని బాబా,
మాయి, నా యందు నమ్మకం ఉంచి జాతకాలు, వాటి ఫలితాలు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు అవన్నీ పక్కకు తోసేసి తన పాఠాలను చదువుకోమను, ప్రశాంతమైన మనసుతో పరీక్షకు వెళ్ళమను. అతడు ఈ సంవత్సరం తప్పక పాస్ అవుతాడు. నా యందే నమ్మకం ఉంచమను, నిరుత్సాహపడవద్దని చెప్పు మాయి.
అట్లాగే బాబా.
బాబా ఇచ్చిన ప్రోత్సాహంతో వ్రాత పరీక్షలో పాసయ్యాడని, మౌఖిక పరీక్షకు రావలసిందిగా పరీక్షాధికారులు కబురు పెట్టారు. బాబా కటాక్షంతో అటు వ్రాత పరీక్షలోనూ ఇటు మౌఖిక పరీక్షలోనూ పాసయ్యాడు. జ్యోతిష్కులు పలికిన జ్యోస్యం కంటే బాబా ఆశీర్వాద బలం బాగా పనిచేసింది. భక్తులు ఎంత దూరంలో ఉన్నా బాబా దృష్టిలో మాత్రం వారికి దగ్గరగానే ఉంటారు. ఉదాహరణకి కెప్టెన్ హాటే, ఇతనికి బాబా అంటే అమితమైన భక్తి ప్రేమ. ప్రస్తుతం బికనీర్లో ఉంటున్నాడు. బికనీర్లో ఉంటున్న కెప్టెన్ హాటే గారికి బాబా స్వప్నంలో కనబడి,
నన్ను మరచితివా హాటే?
ఓ మై గాడ్ బాబా, బాబా ఎంత మాట అన్నారు, ఎంత మాట అన్నారు! మిమ్మల్ని మర్చి నేను ఉండగలనా బాబా? నో బాబా, బిడ్డ తల్లిని మరచినచో అది ఎటుల బ్రతుకును? ఓకే బాబా, మా తోటలోని తాజా చిక్కుడు కాయలు తెచ్చి స్వయం పాకము చేసి పెట్టి నా దక్షిణ మీకు చెల్లించుకుంటాను. ఓకే బాబా? ఓ మై గాడ్, ఇదంతయు స్వప్నము, కానీ వచ్చినది మాత్రము బాబాయే, నో డౌట్. ఓకే, ఈ వస్తువులను మరియు నా దక్షిణను బాబా వద్దకు సిరిడి పంపెతను.
12 రూపాయలు మనీ ఆర్డర్ చేసి దానిలో 10 రూపాయలు బాబాకు దక్షిణగా సమర్పించమని, మిగతా 2 రూపాయలతో చిక్కుడుకాయలు కొనమని ఉత్తరం రాశాడు. వెంటనే చిక్కుడుకాయలు కొని కూర తయారు చేసి మధ్యాహ్న భోజన సమయంలో హాటే తరఫున బాబాకు సమర్పించాడు. ఆ సమయంలోనే నిమోంకర్ కూడా వచ్చి తను తెచ్చిన అన్నం కూర బాబా ముందు పెట్టాడు. నిమోంకర్ని చూసి బాబా,
అన్నము కూర ఈ ఇతర పదార్థాలు నాకేమీ వద్దు, ఈ చిక్కుడుకాయ కూర చాలా బాగుంది, ఇది తింటాను చాలు.
బాబా, చిక్కుడుకాయ
1 రూపాయి బాబాకు పంపి, 6 రూపాయని బాబా తాకి పవిత్రం చేసి మళ్ళీ అదే రూపాయి తన చేతికి వచ్చిన తర్వాత దాన్ని దాచి ఉంచుకోవాలన్నదే ఆ కోరిక. అదృష్టం కొద్దీ షిరిడీ వెళుతున్న స్నేహితుడు ఒకడు దొరికాడు హాటే గారికి. వాడికి అంటగట్టాడు ఈ సత్కార్యాన్ని. స్నేహితుడు షిరిడీ చేరి బాబాను దర్శించుకొని తన వంతు దక్షిణ సమర్పించుకున్నాడు. బాబా దాన్ని స్వీకరించి జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత హాటే గారిచ్చిన రూపాయి ఇచ్చాడు. ఆ రూపాయిని బాబా యగాదిగా చూసి తన కుడి చేతి బొటన ఉరేలితో పైకి ఎగరవేసి కాసేపు ఆడుకొని,
ఇదిగో ఈ రూపాయి, ఈ ఉదే ప్రసాదం రెండూ తీసుకెళ్ళి దాని యజమానికివ్వు. నాకేమీ అక్కర్లేదని చెప్పు. శాంతంగా సంతోషంగా ఉండమను.
వామన్ నార్వేకర్ బాబాకు పరమభక్తుడు. అచ్చమ్మన కెప్టెన్ హాటే గారిలాగే ఇతను కూడా ఒక్క రూపాయిని బాబాకి ఇచ్చి బాబా దాన్ని పవిత్రం చేసిన తర్వాత తిరిగి దాన్ని పొందాలి అని ఆశించాడు. ఈ రూపాయిని చూడగానే ఎవరికైనా కొంత ఆశ్చర్యం కలగడం సహజం. దీనికి ఒకవైపు సీతారామ లక్ష్మణులు, మరోవైపు భక్తాంజనేయుడు ఉన్నారు. బాబా ఆ రూపాయిని తాకి పవిత్రం చేయడం మాత్రమే జరిగింది, కానీ ఎందుకో ఏమిటో ఆ రూపాయిని లటుక్కుని జేబులో వేసుకున్నాడు బాబా. పక్కనే ఉన్న శ్యామ ఇది గమనించి,
దేవా అదేమిటి, ఆ రూపాయిని జేబులో వేసుకున్నావేమిటి? నువ్వు ఆ రూపాయిని పవిత్రం చేసిస్తావని పాపం ఆ నార్వేకర్ ఎదురు చూస్తున్నాడు. తిరిగి అతనికి ఇచ్చేస్తే బాగుంటుంది.
శ్యామ, ఏ ఎందుకు ఇవ్వాలి అతనికి? దీన్ని మనమే ఉంచుకుందాం. అతడు 25 రూపాయలు ఇస్తే తిరిగి దీన్ని వాడికిస్తాను.
పాపం నార్వేకర్ ఆ రూపాయి కోసం 25 రూపాయలు అక్కడికక్కడ వసూలు చేసి బాబా ముందు పెట్టాడు. కానీ బాబా,
ఈ నాణెం విలువ 25 రూపాయల కన్నా ఎంతో హెచ్చైనది. శ్యామ, ఈ రూపాయి తీసుకో, దీన్ని నీ పూజామందిరంలో పెట్టి పూజించు.
బాబా ఎప్పుడు, ఎందుకు, ఏ మార్గం అవలంబిస్తాడో మనకు అర్థం కాదు. ఎవరికి ఏది క్షేమమో అది బాబాకే తెలుసు. నాసిక్ జిల్లాలో వణి అనే గ్రామంలో సప్తశృంగి దేవాలయం ఉంది. ఆ ఆలయానికి పూజారి కాకాజీ వైద్య. ఇతను కష్టాల్లో కూరుకుపోయి మనశ్శాంతిని పోగొట్టుకుని చెంచల మనస్కుడై ఉన్నాడు.
దేవి నన్ను క్షమించు, నా మనస్సు పరిపరి విధాల పోతుంది. తల్లి, నేను చేసే పూజలో నా మనస్సును లగ్నం చేయలేకపోతున్నాను. నాకీ బాధల నుంచి విముక్తి లేదా మాత? నన్ను కరుణించు తల్లి, నన్ను కరుణించు.
సప్తశృంగి దేవత కాకాజీ మరణం ఆలకించింది. ఆ రోజు రాత్రి కాకాజీకి స్వప్నంలో కనబడి,
పూజారి, నీవు బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును.
బాబా అంటే త్రయంబకేశ్వరుడే కావచ్చునని పుణ్యస్థలమైన త్రయంబకం వెళ్ళాడు. ఫలితం శూన్యం. మళ్లీ స్వగ్రామానికి తిరిగి వచ్చి తను నిత్యమూ ఆరాధించే సప్తశృంగి దేవతనే తిరిగి ఆశ్రయించాడు. ఆ దేవి మళ్లీ అతనికి స్వప్నంలో కనిపించి,
పూజారి, అనవసరంగా త్రయంబకేశ్వరం వెళ్ళావు. బాబా అనగా సిరిడీ సాయిబాబా.
సిరిడీ సాయిబాబా అని వివరం తెలియగానే సిరిడీకి పోవాలి, బాబాను చూడాలి అని ఆరాటపడుతున్నాడు కాకాజీ. ఒక అతిథి కాకాజీని వెతుక్కుంటూ ఇంటికొచ్చాడు.
నా పేరు శ్యామ, నేను సిరిడి నుంచి వస్తున్నాను.
ఏమిటి, సిరిడి నుండి వస్తున్నారా? అయ్యా, సిరిడి వెళ్ళాలని, బాబాని చూడాలని రాత్రింబవళ్ళు నాకు అదే ఆలోచన. అనుకోకుండా ఆ బాబాయే పంపినట్టు మీరే స్వయంగా మా ఇల్లు వెతుక్కుంటూ రావడం ఈ కాకాజీ చేసుకున్న అదృష్టం. ఏవైనా పని ఉండి వచ్చారా?
చెప్పడానికి కథ కొంచెం పెద్దదే అనుకోండి.
ఏం పర్వాలేదు, చెప్పండి.
నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నాకు విపరీతంగా జబ్బు చేసింది. నా మీద ఆశలు వదులుకున్న నా తల్లి నేను బ్రతికి బయటపడితే నన్ను తీసుకెళ్ళి ఆ సప్తశృంగి దేవత పాదాల మీద పెడతానని మొక్కుకుంది. కొంతకాలం దాటిపోయింది. మా తల్లిగారి కుచముల మీద తామరలేచి నానాయాతన అనుభవించింది. అప్పుడు కూడా 2 వెండి కుచుములు చేయించి ఆ సప్తశృంగి దేవతకు సమర్పిస్తానని మొక్కుకుంది. మా అమ్మగారు అవసాన దశలో ఉన్నప్పుడు ఈ విషయం అంతా నాతో చెప్పి మొక్కులు 2 తీర్చే బాధ్యతను నా మీద పెట్టి తను కన్ను మూసింది. మొక్కుల సంగతి నేను కూడా మర్చిపోయి 30 సంవత్సరాలు దాటిపోయింది.
అయినా పర్వాలేదు, ఆ దేవత దయగల్ల తల్లి. శ్యామగారు, ఇప్పటికైనా ఆ మొక్కులు తీరిస్తే చాలు.
ఇప్పుడొచ్చింది అందుకేనండి. వెంటనే రెండు కుచుములు తయారు చేయించి బాబా పాదాలపై పెట్టి, దేవా, నాకు ఆ సప్తశృంగి దేవత మీరే కాబట్టి వాటిని ఆమోదించమని వేడుకున్నాను. సప్తశృంగి దేవత ఆలయానికి వెళ్ళి నేనే స్వయంగా ఆ మృక్కులను చెల్లించవలసిన బాధ్యత నాపై ఉందని హెచ్చరించి, ఇదిగో నాకు ఈ ఊదీ ప్రసాదం ఇచ్చి నన్ను ఆశీర్వదించారు బాబా. బాబా మాటంటే మాకందరికీ వేదవాక్కు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను కాకాజీ గారు.
సమాజీ, మీరు నిశ్చింతగా ఉండండి.
చాలా సంతోషం. మరొక్క మాట
చెప్పండి.
మీరు నా వెంట సిరిడి వస్తున్నారు.
సమాజీ,
కాకాజీ వైద్య శ్యామ సిరిడీకి చేరుకున్నారు. కాకాజీ మసీదుకు వెళ్ళి బాబాను చూడగానే అతని కళ్ళు రెండు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి.
బాబా, నా తల్లి ఆ సప్తశృంగి దేవత స్వప్నంలో నాకు కనిపించి చెప్పిన బాబావు నువ్వేనా నా తండ్రి? బాబా, నువ్వు పెదవి విప్పి ఒక్క పలుకైనా నాతో పలుకలేదు. కేవలం దర్శనమిచ్చి నాకు అంతులేని శాంతిని ప్రసాదించావు. బాబా, నా మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంది. బాబా, నన్ను ఆశీర్వదించు. నీకు సర్వస్వ శరణాగతి చేస్తున్నాను.
స్వప్నంలో ప్రవేశించడానికి బాబాకు సమయాసమయాలంటూ ఏమీ ఉండవు. ఒకరోజు సాయంకాలం కాకాసాహెబ్ దీక్షిత్ గారిని పిలిచి, బాబా,
నీవు రహతా వెళ్ళి కుశాల్ చంద్రుని తీసుకుని రావాలి. అతన్ని చూసి చాలా రోజులైంది.
దీక్షిత్ గారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత కాసేపు పడుకున్నాను. ఈ కాసేపట్లోనే నాకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో బాబా కనపడి, కుశాల్ చంద్, నువ్వు వెంటనే రావాలి అని ఆదేశించారు. అందుకే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను. తీరా వచ్చి చూస్తే నా గుర్రం లేదు. వెంటనే మా అబ్బాయి చేత బాబాకు కబురు పెట్టాను. ఈ పాటికి కబురు అందే ఉంటుంది.
కుశాల్ చంద్ గారు, అందకపోయినా పర్వాలేదు. ఈ దీక్షిత్ వచ్చిందే మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి. ఇదిగో టాంగా కూడా సిద్ధంగా ఉంది.
పదండి.
పంజాబీ రామ్లాల్ బొంబాయి నివాసి. స్వప్నంలో కనిపించిన మహంత్ ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ వీధిలో నడుస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక దుకాణంలో దూరి ఆ దుకాణంలో తగిలించి ఉన్న ఫోటో వంక పరీక్షగా చూస్తూ ఉన్నాడు.
రామ్ రామ్, చెప్పండి, ఏమి కావాలి మీకు?
ఈ ఫోటోలో ఉన్న ఫకీర్ బాబా ఎవరో తెలుసుకుందామని.
వీరు తెలియదా మీకు? బడా యోగీశ్వర్ బాబా, సాయిబాబా, సిరిడీకే సాయిబాబా.
ఏమిటి, నాకు స్వప్నంలో కనిపించిన మహంత పోలికలు, ఈ ఫోటోలోని ఫకీర్ బాబా పోలికలు ఒక్కలాగే ఉన్నాయి. ఏ సాయిబాబా, నీ ఆజ్ఞ, నేను సిరిడి వస్తున్నాను బాబా.
పంజాబీ రామ్లాల్ సిరిడి వెళ్ళడమూ జరిగింది, బాబాను దర్శించుకోవడమూ జరిగింది. తన అంత్యకాలం వరకు బాబాను భక్తి ప్రేమలతో పూజిస్తూ సిరిడీలోనే ఉండిపోయాడు.
ఇది శ్రీ సాయి సచ్చరిత్ర ఆధ్యాత్మిక ప్రచార సమితి వారి సమర్పణ.